ஸ்தியானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஹரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரத்தசுக்லப்ரபாமிஸ்ரிமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீகிருஷ்ணாய வயம் நமஹ. ஆஞ்சநேயமதிபாடலானனம் காஞ்சனாத்ரிகமனீய விக்ரஹம் பாரிஜாத தருமூலவாசினம் பாவயாமி பவமானநந்தனம் பாவயாமி பவமானநந்தனம். ஆபதாம் அபஹர்த்தாரம் தாதாரம் சர்வசம்பதாம் லோகாபிராமம் ஸ்ரீராமம் பூயோ பூயோ நமாம்யகம். பஞ்சவட்டி தீரம்லோ சேரின சீதாராம லட்சுமணுலு ஆசிரம பிரவேசம் சேசாரு. அக்கட பவித்திரங்க காலம் கடுப்புதோண்டகா ஹேமந்த ருத்து வச்சிந்து. ஹேமந்த ருத்துலோ மொதட்டி மாசம் மார்கசீரஷம். ఈ మార్గశీర్ష మాసం బాగా చలిగా ఉంటుంది, మంచులా కురుస్తూ ఉంటుంది. ఈ మాసం అంటే రాముడికి చాలా ఇష్టం, అందుకనే హనుమంతుడు మార్గశీర్ష మాసం వచ్చినప్పుడు సీతాన్వేషణ సీతాదేవి ఎక్కడుంటుందో రాముడికి వివరించి చెప్పాడు. మనకు అవన్నీ భవిష్యత్తులో సుందరకాండలో వాటిలో తెలుసుకుంటాం. ఇప్పుడు లక్ష్మణుడు కూడా రాముడితో అదే అన్నాడు, నీకు బాగా ఇష్టమైనటువంటిది ఈ మాసం. కారణం ఏం, రాముడికి ఎందుకు ఇష్టం ఈ మాసం, ఈ ఋతువు ఎందుకు ఇష్టం హేమంత ఋతువు అంటే, హేమంత ఋతువులో పూర్వకాలంలో పంటలు ఇంటికి వచ్చే కాలం అది. బాగా వరి కొంకులు పెరుగుతాయి, పైరు వంగి ఉంటుంది. ఇప్పుడంటే ఎప్పుడు పడితే అప్పుడే పంటలు పండించేస్తున్నాం, మందులు వేసి ఆ మందులు తిండి తిని మన శరీరమే మందుమయం చేసుకుని చివరికి ఈ శరీరం నడపడానికి రోజు గుప్పెడు మందులు వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంచుమించుగా ఏ మనిషిని చూసినా మొబైల్ మెడికల్ షాప్, ఆయనతో పాటు ఎక్కడికి వెళ్ళినా కూడా పాటు ఒక కిట్ ఉంటుందన్నమాట. కాఫీకి ముందు ఇన్ని ట్యాబ్లెట్లు, కాఫీ అయ్యాక ఇన్ని ట్యాబ్లెట్లు, టిఫిన్కి ముందు ఇన్ని, భోజనం తర్వాత, భోజనానికి ముందు, మళ్ళీ రాత్రి పడుకునే ముందు, పొరితిట్లు లేచాక ఎప్పుడు చూస్తే ట్యాబ్లెట్లే. రామచంద్ర ప్రభు ప్రయాణంలో కొంతమంది పాపం 5 నిమిషాలకు ఒకసారి ట్యాబ్లెట్ వేస్తూనే ఉన్నారు. అంటే మన శరీరం ఎంత విష కషాయాల పొట్టైపోయిందో ఆలోచించండి. ఇన్ని మందులు వేసుకున్న మనిషికి ఏమవుతుంది, 4 తడబడుతుంది. దీనివల్ల ఏం తింటున్నాడో రుచి తెలియదు. మోకాళ్ళ నొప్పులు, పొట్ట నొప్పి, తలనొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఈ నొప్పులతో బతుకుతున్నారు. కానీ పూర్వకాలంలో సంవత్సరానికి ఎక్కువ భాగం ఒక పంట లేదా కొన్ని చోట్ల 2 పంటలే ఉండేవి. అది కూడా హేమంత ఋతువు వచ్చేసరికి పైరు బాగా వంగి ఉండేది. పుష్యమాసంలో సంక్రాంతికి ముందు ధాన్యాలు ఇంటికి వచ్చేవి. అందుకే దానికి సంక్రాంతి కాలానికి పంటల కాలము, పంటల పండుగ అని పేరు. అసలు రైతుల పండుగ కనుమంటే అది కర్షకుల యొక్క పండుగ. అదే మాట ఇక్కడ లక్ష్మణుడు రాముడితో చెప్పాడు. ప్రతి సంవత్సరం ఈ ఋతువులు లోకానికి ఆహ్లాదం కలిగిస్తాయి, సస్యశ్యామలమవుతుంది భూమి, ధాన్యలక్ష్మి ఇంటికి వస్తుంది. రాగానే ఆ పంటని ఏదో ధాన్యం గాదెల్లోకి తోసి తాము తినాలి అనుకోరు ప్రజలు. నవాగ్రయణ పూజాభిహి, ఆగ్రయణము అని ఒక పూజ చేస్తారు. అనగా పంట ఇంటికి రాగానే అందులో కొన్ని ధాన్యం గింజలు తీసుకుని అగ్నిహోత్రుడిలో వేల్చి దేవతలకి నివేదనగా అందిస్తారు. ఈ పూజకి, ఈ హోమమునకు ఆగ్రయణము అని పేరు. మనం పంటకి ఇంటికి రాగానే, ఫలాలు రాగానే ఇందులో కొంత భాగం దేవతలకి నివేదనగా సమర్పించాలి. అందులో ముఖ్యంగా ధాన్యంతో, యవలతో, ప్రత్యేకంగా శ్యామాక ధాన్యములనే ధాన్యముతో యజ్ఞం చేసేవారు. ధాన్యంలో చాలా సన్నగా రుచిగా ఉండే ఒక ధాన్యం ఉండేది, దానికి శ్యామాకము అని పేరు. ఇవి కాకుండా నేవార ధాన్యం అని ఒక ధాన్యం ఉండేది. నేవార ధాన్యం తిన్నటువంటి వాడికి షుగర్ జీవితంలో రాదనమాట. ఆ రోజుల్లో అది మధుమేహం అనే రోగం చాలా తక్కువ. ఆశ్చర్యపోయేవారికి వాడు మధుమేహం వచ్చిందానని, దానికి గల కారణం వాడు తినే ధాన్యం అన్నమాట. అందుకే నేవార ఆశ్చమే, శ్యామాక ఆశ్చమే అని చెమకాల్లో వాటిల్లో ఈ ధాన్యాలను తలుచుకునేవారు. ఈ శ్యామాకములనే ధాన్యము, నేవారం అనే ధాన్యము, ఇవన్నీ నా కొరకు ఓ ఈశ్వర ప్రసాదించుము, ఈ ఆహారమును మేము తినడమే కాకుండా 10 మందికి పెట్టాలి, దీన్ని పండించాలి, దీనిని నీకు కూడా నివేదనగా ఇవ్వాలి, ప్రతి ప్రాణిలో నిన్ను చూడాలి అని శివుని ప్రార్థించేవారు. అటువంటి ఈ ధాన్యములు ఇంటికి రాగానే వాటిల్లో కొన్ని గింజలని యజ్ఞగుండంలో చెరువు అనే పేరుతో వేసి మంత్రపూర్వకంగా దేవతలకి నివేదించేవారు. ఇంటికి వచ్చిన ఫలములు కూడా భగవంతుడికి నివేదన చేసేవారు. ధాన్యాన్ని ఏదో తిండి అనేవారు కదట, ధాన్య లక్ష్మి అనేవారు, లక్ష్మీ స్వరూపంగా భావించేవారు. మనం తినే ఆహారం పరమాత్మ, మనం పడుకునే శయ్య పరమాత్మ, మనం కూర్చునే ఆసనం పరమాత్మ, మనం మాట్లాడే మాటలు పరమాత్ముడే, మనం చేసే పనులన్నీ పరమాత్మే. అందుకని ఏ పని చేసినా చివరికి అది పరమాత్మే అనే ఒక గొప్ప సంప్రదాయం వేద సంప్రదాయం. శంకరుడు అందుకని యద్యత్కర్మ కరోమి తత్తదఖిలం శంభోతవారాధనం, మేము రోజు ఏ పనులు చేసినా ఈ పనులన్నీ నీ ఆరాధన అన్నాడు. అది మహాత్ముడైన లక్ష్మణుడు అన్నగారికి చెప్పి పంటలు పండుతాయి, చెట్లన్నీ ఆనందంగా ఉంటాయి, ఎక్కడ చూసినా మంచు పడుతూ ఉంటుంది, ఈ మంచు వల్ల ఇంట్లో ఉన్నవాళ్ళంతా ముడుచుకుని కూర్చుంటారు, ప్రొద్దుటే ఇంట్లోంచి బయటికి రావడానికి జంకుతారు, ఎందుకంటే చలి ఎక్కువగా ఉంటుంది కనుక. సూర్యకిరణములు హాయిగా వేడిస్తున్న సమయంలో మాత్రమే జనులు బయటకు వస్తూ ఉంటారు, దక్కిన కాలంలో ఊహుహో ఊహుహో అని వణుక్కుంటూ తిరుగుతూ ఉంటారు. ఈ లోకానికి వెన్నెల రాత్రి కూడా ఆనందం కలిగించదు, ఎందుకంటే మంచు బిందువులతో కూడిన వెన్నెల రాత్రి అందు బయట తిరిగితే జలుబు చేస్తుంది కనుక చలి తట్టుకోలేరు కనుక. పడమటి గాలులు సహజంగా చల్లగా ఉంటాయి, ఈ కాలంలో ఇంకా చల్లగా ఉంటాయి. అందుకని అందరూ కూడా 9 గంటలు అయినప్పుడు సూర్యుడు క్రమంగా నెత్తి మీదకు వస్తున్నప్పుడు అప్పుడు ఆ కిరణాల వెచ్చదనంలో బయటకు వస్తారు. ఏనుగులు కూడా ఈ సమయంలో బయట తిరగడానికి ఇష్టపడవు, అందుకనే తొండం వెనక్కి తీసుకుని చెట్ల కింద కొండ గుహల్లోనూ దాక్కుంటాయి. ఇక మంచు దెబ్బకి పద్మములన్నీ వాడిపోతాయి, పద్మాకరానికి మంచు పడదు. అందుకని మంచు పడగానే తామర పువ్వులు వాడిపోయి కమిలిపోయి ముడుచుకుని కనపడుతూ ఉంటాయి. ఈ హేమంత ఋతువులో భరతుడు చాలా సుకుమారుడు, చన్నీళ్లు స్నానం చేయడానికి ఇష్టపడడు భరతుడు, తట్టుకోలేడు. కానీ ఎంత విచిత్రమైనది విధి, రామచంద్రుడి మీద భరతునికి ఎంతో ప్రేమ. అందువల్ల అన్నయ్య నీ నామస్మరణం చేస్తూ చన్నీళ్ల స్నానం ఆయన కూడా చేస్తున్నాడు. సరయూ నదిలో తెల్లవారుజామున లేచి మా అన్నగారు ఈ సమయంలో ఎక్కడో అడవిలో నదీ స్నానం చేస్తున్నాడు కనుక మేము నదీ స్నానం చేస్తాను అని చన్నీటిలో స్నానం చేసి వణిగిపోతూ ఉంటాడు ఆయన. ఆయన కూడా పరుపు మీద పడుకోవడంలా కటిక నేల మీదే పడుకుంటున్నాడు, దర్భల మీదే పడుకుంటున్నాడు. నీవిక్కడ కందమూలములు తింటూ ఉంటే ఆయన కూడా కందమూలాలే తింటూ ఉన్నాడు. ప్రతినిత్యం పౌరులతో సన్నీటి స్నానం చేస్తున్నాడు. భరతుడు నీలాగే శ్యామల వర్ణంతో ఉంటాడు, తామర పువ్వు రేకులు లాంటి కళ్ళు కలిగిన వాడు. రాముడు ఎలా ఉంటాడో భరతుడు కూడా ఇంచుమించు అలాగే ఉంటాడు. లక్ష్మణుడు ఎలా ఉంటాడో శత్రుఘ్నుడు ఎలా ఉంటాడు. రామలక్ష్మణుల్లో రాముడేమో నల్లనివాడు, లక్ష్మణుడు బంగారు వన్నివాడు. భరతుడు నీలమేఘఛాయ శరీరుడు, శత్రుఘ్నుడు సువర్ణవర్ణుడు, సువర్ణవర్ణంతో ఉంటాడు. అతడు ఆజానుబాహు మహాత్ముడు, సుందరుడు, సుకుమారుడు. అయితేనే నీకోసం కఠిన శయ్య మీద పడుకుంటున్నాడు, సుఖాలన్నీ విడిచిపెట్టేశాడు. అన్నయ్య, నాకు ఈ లోకంలో ఉన్న ఒక సామెత ఒక్క భరతుడి విషయంలో పనికిరాదు అనిపిస్తోంది. ఏమిటది? సాధారణంగా ఆడపిల్లలేమో తండ్రిని ప్రేమిస్తారు, మగపిల్లలేమో తల్లిని ప్రేమిస్తారు. తల్లి బుద్ధులు మగపిల్లలకి, తండ్రి బుద్ధులు ఆడపిల్లలకి వస్తాయి అని ఒక సామెత లోకంలో ఉన్నదే. ఎక్కువ భాగవత నిజం కూడా ఆ రోజుల్లో. నపిత్ర్యమనువర్తంతే మాతృకం ద్విపదాయితి ఖ్యాతో లోక ప్రవాదోయం భరతే నాణ్యతే కృత. లోకంలో తల్లిని కొడుకులు అనుసరిస్తారు అన్న సామెత భరతుడు దూరం చేశాడు. భరతుడే కనుక వాళ్ళ అమ్మ బుద్ధులు కలిగి ఉంటే నీకోసం రాజ్యత్యాగం చేస్తాడా? చేయడు కదా. అమ్మంటే ఇష్టం పిల్లలకి, కాబట్టి అమ్మ వెనకే తిరుగుతారు, తండ్రి కంటే తల్లిని ఎక్కువ అనుకరిస్తారు అని లోకంలో ఒక సామెత ఉన్నది. ఆ సామెతని ఇవాళ అసత్యం చేశాడు భరతుడు. వాళ్ళ అమ్మ క్రూరబుద్ధి భరతుడికి రాలేదు. పరమ పవిత్రుడై అన్నగారి కోసం రాజ్యత్యాగం చేసిన సుకుమారుడైన భరతుడు ఎక్కడ తన కొడుకు కోసమని రాముడి వంటి మహాత్ముడిని అడివిపాలు చేసిన నృశంసురాలు క్రూరురాలు కైకేయి ఎక్కడ? అందులో కైకకి భరతునికి మాట వరసకు కూడా పోలికలు లేవు. భరతుడేమో ఉత్తమోత్తమమైనటువంటి బుద్ధి కలిగిన వాడు, పూర్తిగా వ్యతిరేక బుద్ధి కలిగింది కైకేయి. లోకంలో కొంతమంది స్త్రీలు ఉంటారు, నలుగురు చూస్తూ ఉన్నప్పుడు మాత్రం గొప్పవాళ్ళలా ప్రవర్తిస్తారు, ఎవరూ లేనప్పుడు తమ క్రూర బుద్ధి బయట పెడతారు. అదిగో ఆ రెండో కోవకి చెందింది ఈవిడ. అనగానే వెంటనే రాముడు, తప్పు తప్పు, నువ్వు నా మీద ప్రేమ కొద్దీ, భరతుడి మీద ప్రేమ కొద్దీ, ఎట్టి పరిస్థితుల్లోనూ కైకేయిని నిందించవద్దు. భరతుడి లాంటి ఒక ఉత్తముడిని లోకానికి అందించిన ఆవిడ ఆవిడ. అందువల్ల నాకు కైకేయి యొక్క నింద ఏమాత్రమూ రుచించదన్నాడా. ఇటువంటివి మనం కొంచెం నేర్చుకోవాలి. మనం ఒకటి పొగిడేటప్పుడు పక్క వాళ్ళని నిందిస్తాం, నిందించి అది వాళ్ళు అలాంటి వాళ్ళు అంటే నువ్వు చాలా గొప్పవాడు అండి, నీకు అపకారం చేశారండి అంటే ఓహో నిజమా, వాళ్ళు అపకారం చేశారా, వాళ్ళు దుర్మార్గులు అంటూ మనం కూడా రెచ్చిపోయి మాట్లాడడం లౌకికాచారం. అది ఎప్పటికీ శోభించదు. రాముడి దగ్గర నేర్చుకోవాల్సింది ఏమిటి? రాముడిని పొగిడి, భరతుణ్ణి పొగిడి, నీకు ఈ కష్టానికి మూల కారణం పూర్తిగా కైక అంటే వద్దొద్దు నాయన, కైకని ఏమీ అనద్దన్నాడు ఆయన. పరనంద సహించడు రాముడు. పైగా కారణం ఏమిటిట? కైకేయులు ఏమైనా లోపాలు ఉంటే ఉండొచ్చు కాక, కానీ భరతుడి వంటి ఒక ఉత్తముడిని కన్నది కావిడ. అంతటి మహానుభావుడికి జన్మనిచ్చిన తల్లి ఒకవేళ పాపాత్మురాలైనా పుణ్యాత్మురాలే. ఎప్పుడైనా తల్లిదండ్రులు ఎప్పుడు గొప్పవాళ్ళు అవుతారు? పిల్లలు బుద్ధిమంతులైతే. మంచి పిల్లల్ని లోకానికి అందిస్తే వాళ్ళల్లో ఉన్న లోపాలు మర్చిపోమని శాస్త్రం. అందువల్ల నువ్వు ఆ మాట అనద్దు అన్నాడా. పైగా నాకు నువ్వు భరతుడు శత్రుఘ్నుడు ముగ్గురు సమానమే. ఎప్పుడు ఈ వనవాసం పూర్తవుతుందా, ఎంత తొందరగా అయోధ్యానగరానికి వెడతామా, వెళ్ళగానే నీతో అలాగే భరతుడితో శత్రుఘ్నుడితో కలిసి వెన్నెల్లో విహరించాలి, భోజనాలు చెయ్యాలి అని కోరుతున్న నా కోరిక ఎప్పుడు తీరుతున్నాను, ఎదురు చూస్తున్నాను. నాకు ఉన్న సామ్రాజ్యం నా తమ్ములతో కలిసి పంచుకోవాలి, నా సుఖాలన్నీ తమ్ముళ్లతో కలిసి పంచుకోవాలి. తమ్ముళ్ళకి లేని సంపద నాకెందుకు? తమ్ముళ్ళు నానాయాతన పడిపోతుంటే నేను ఒక్కడే సుఖాలు అనుభవిస్తే అది ధర్మం ఎలా అవుతుంది అన్నాడు ఆయన. ఇలా కబుర్లు చెప్పుకుంటూ గోదావరి స్నానం చేసి పితృదేవతలకి వాళ్ళకి చేయవలసిన తర్పణాలు అవి ఇచ్చి సంధ్యావందనాదులు పూర్తి చేసుకున్నారు. క్రమంగా కాలం గడిచింది. ఇలా కొన్నాళ్ళు గడిచింది. ఒక రోజున సీత ఒక పక్కన కూర్చుంది, రాముడు ఒక పక్కన కూర్చున్నాడు, లక్ష్మణుడు వాళ్ళ దగ్గర కూర్చున్నాడు. పురాణ కథలతో కాలక్షేపం చేశారు వాడు. సాధ్యమైనంత వరకు పనికిమాలిన కబుర్లు ఎప్పుడూ చెప్పుకోడు రాముడు. రాముడు ఇతరులకు వ్యర్థ ప్రసంగంతో కాలక్షేపం చేసే అవకాశం ఇవ్వడు. ఆయన ఒక్క పొల్లు మాట మాట్లాడడు, పొల్లు మాట ఎవరైనా మాట్లాడితే వినడు. అందుకని వాడు మంచి కథలతో పురాణ కథలతో కాలక్షేపం చేస్తూ ఉండగా హఠాత్తుగా అక్కడికి వచ్చింది ఒక భయంకరకారిణి. అది రావణునికి చెల్లెలు, శూర్పణఖ అని పేరు. కైకసికి విశ్రవసుడికి రావణుడు పెద్ద కొడుకు, కుంభకర్ణుడు రెండోవాడు, విభీషణుడు మూడోవాడు. ఈ ముగ్గురి తర్వాత పుట్టుకొచ్చింది ఈ శూర్పణఖ. నఖము అంటే గోరు. ఈ గోళ్ళు చాటంత ఉండేవి గనక దాన్ని శూర్పణఖ అన్నారట. శూర్ప అంటే చాట, నఖ గోరు. ఒక చాట ఎంత ఉంటుందో దాని గోళ్ళు అంతంత ఉండేవి. అసలు దానికి ఎవరినైనా చంపాలనిపిస్తే ఆయుధములు అవసరం లేదట. ఈ గోళ్లతో గిల్లి చంపి పారివేసి, మనం యాపిల్ పండు కోసుకోవాలంటే కూడా నానాయాత్ర పడిపోయి రైల్వే స్టేషన్స్లో చాకు ఉందా నీ దగ్గర, ఇంకోటి ఉందా అని చేతులతో విరవలేక నానాయాత్ర పడుతున్నాం. దానికి అప్పగిస్తే యాపిల్ పళ్ళు ఏంటి, మన్న కూడా ఆ గోళ్లతో కత్తిరించి తినేస్తుంది. అంత పెద్ద పెద్ద గోళ్ళు కలిగింది అది. అందుకని దాన్ని శూర్పణఖ అన్నారనమాట. అది అక్కడికి వచ్చింది. రాముడేమో విశాలమైన వక్షస్థలం కలిగిన వాడు, ఇందీవర శ్యాముడు. ఆయన నల్ల కలువ పువ్వు ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో ఉన్నవాడు, మన్మథాకారుడు, అటువంటి మహానుభావుడి దగ్గరకు వచ్చింది. ఇక్కడ వాల్మీకి మహర్షి తన కవిత్వ చమత్కారం చూపించాడు. ఓ పక్కన రాముడు, ఓ పక్కన ఈవిడ, ఇద్దరిని చూపించాడు. సుముఖం, రాముడి ముఖం అందమైన ముఖం నా ముఖంలాగా. అది దుర్ముఖి, దాని ముఖం భయంకరాకారం. అది దుర్ముఖి, ఈయన సుముఖుడు. ఆయన ఎటువంటి వాడు, వృత్త మధ్యము చక్కగా అందమైన సన్నని నడుము కలిగిన వాడు. ఇది మహోదరి. దాన్ని పొట్ట పట్టుకోవాలంటే ఓ పాతిక మంది ఆ చివరి నుంచి చివరి దాకా చేతులు పట్టుకుంటే అప్పుడు అందుతుంది దాని నడుము. అంత పెద్ద పొట్ట కలిగింది పాప. అది బాణగడుపు, ఈయన సన్నని నడుము కలిగిన వాడు. విశాలాక్షం, ఆయన కళ్ళు విశాలమయంగా ఉంటాయి. విశాలమైన కళ్ళు కలిగిన వాడు, అందమైన కళ్ళు కలిగిన వాడు. దీని కళ్ళు దీనికి విశాలమే, కానీ అది విరూపాక్షి. ఎంతంత భయంకరమైన గుండ్రమైన రాళ్ళు పట్టుకొచ్చినట్టుగా ఉంటుంది. కొన్ని చోట్ల పెద్ద పెద్ద బండరాళ్ళు ఉంటాయి కదా, ఈ బండరాళ్ళు పట్టుకొచ్చి ఆవిడ కళ్ళ స్థానంలో పెట్టారా అన్నట్టుగా ఉందన్నమాట. ఆయనవి అందమైన కళ్ళు, దీని వికృతమైన కళ్ళు అన్నమాట. సుకేశం, ఈయన తల వెంట్రుకలు మెత్తగా నల్లగా అందంగా ఒత్తుగా గిరదల జుట్టు అన్నమాట. ఇంకా దాని జుట్టు తామ్రమూర్ధజ, రాగి రంగులో ఉంటుందన్నమాట. దిక్మాలలు కొంతమంది గడ్డాలకి రంగులు వేసుకుని ప్రార్థనలు చేస్తారు, చూసారా బోరు వీడ దొంపలతో కాదు అదే అని జుట్టండి బాబు. ఆ రాగి జుట్టు ఆ గడ్డం వాళ్ళ తలకాయ భయం వేస్తుంది అనమాట. మనకి రాక్షసులు అంటే ఎక్కడ ఉన్నారు, ఇక్కడే ఉన్నారు వాళ్ళు. అమ్మో మీకు కావాలంటే చూడండి అప్పుడప్పుడు అనమాట. ఆ రాగి గడ్డం వేసుకోవాడు తిరుగుతూ ఉంటే గుండె బేజారు ఎత్తిపోతుంది మనకి. ఇదిగో దాని జుట్టు అలా రాగి రంగులు అతి భయంకరంగా ఉందన్నమాట. ప్రీతి రూపం, ఆయన రూపం చూస్తే ఎవరికైనా ప్రేమ కలుగుతుంది. రాముడికి నమస్కారం చెయ్యాలి అనిపిస్తుంది. ఇంక దీంది విరూప భీకరాకారం. ఇంక రాముడి కంఠం సుస్వరం, అందమైన కంఠం. రాముడు మాట్లాడుతూ ఉంటే ఎంత దూరమైనా వినపడుతుంది. ఆ వినపడంలో కంఠంలో కర్కశత్వం ఉండదు, కోమలత్వం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది. రాముడు మాట్లాడితే ఇంకో నాలుగు మాటలు మాట్లాడితే బాగుండి వినాలి అనిపిస్తుంది. కొంతమంది మాట్లాడితే అడిలి పారిపోతాం. ఇప్పుడు అది భైరవస్వర, అతి భీకరమైన కంఠం దాంది. అది మాట్లాడిందా ఇక్కడ నాగోల్లో మాట్లాడితే వనస్థలిపురంలో ఉన్న నిద్రపోతున్న వాళ్ళు ఉలిక్కిపడి పారిపోతారు. అంత దూరం దాకా వెడుతున్నమాట. అది తరుణం, ఈయన యువకుడు. ఆవిడ దారుణ వృద్ధ, అతి భయంకరమైన వార్ధక్యంలోకి వచ్చింది. అంటే వయస్సు పెద్దది, రాక్షసులకి వయస్సు ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ కాలం జీవిస్తారు. అందుకని వృద్ధురాలు దారుణాకారంతో ఉంది. ఇంకా ఈయన దక్షిణం, ఈయన ప్రవర్తన అంతా కూడా దాక్షిణ్యం, న్యాయ మార్గం. ఎప్పుడు దక్షిణ మార్గము అంటే న్యాయ మార్గం అని అర్థం. దానికి వ్యతిరేకం ఆమె వామభాషిణి, వామపక్షం. వామపక్షం అంటే అదే. ఈ మధ్యన వామపక్షాల వాళ్ళు, వామపక్షాల వాళ్ళు అంటే ఏంటనుకున్నారు, ఈ రామాయణంలో ఉన్న ఈ శూర్పణఖే. దక్షిణ పక్షానికి వామపక్షానికి ఏమిటి తేడా? దక్షిణ మార్గంలో న్యాయంతో నడుచుకుంటారు, ఇతరుల సొమ్ముని అపహరించరు, పిచ్చి పిచ్చి వాగుళ్ళు వాగరు. వామపక్షంలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం ఉండదు, అన్యాయము, మోసము, కపటము, ఇతరులను ఆక్రమించుకోవడం, అక్కడికి వెళ్ళి వాళ్ళ జెండా పాతి వాళ్ళ యొక్క సొమ్ములు ఆక్కోవడం, ఎలా అయినా వాళ్ళ దగ్గర లంచాలు లాగడం, ఇదంతా వామ మార్గం అన్నమాట. ఇది వామభాషిణి, ఈయన దక్షిణ భాషణ కలిగిన వాడు. అంటే రామాయణంలో కూడా ఉన్నారండి వామపక్షాల వాళ్ళు, అప్పటి వాళ్ళు అనమాట ఈ దరిద్రులు. ఈ దరిద్రం అప్పటి నుంచి ఇప్పటిదాకా ఉంది. రాముడి చేతిలో చావగా మిగిలిన వాడు మళ్ళీ ఇప్పుడు పార్టీ పెట్టారు ఇక్కడ భారతదేశంలో. న్యాయవృత్తం ఆయనది ఎప్పుడు న్యాయ మార్గం, ఆయన ప్రవర్తనలో అన్యాయం ఉండదు. సుదుర్వృత్త దీని దగ్గర మాట వరుసకు కూడా పవిత్రత ఉండదు. ఆయన అంతా న్యాయంగా నడుచుకుంటే ఇది అన్యాయంగా నడుచుకుంటుంది. ప్రియం ఆయన రూపము, ఆయన మాట అంతా ప్రియం కలిగిస్తుంది. ఇది అప్రియ దర్శన. దాన్ని చూసిన తర్వాత జీవితంలో మళ్ళీ నిద్రపోయిన వాళ్ళు ఉంటే ఒట్టు. పిల్లలు కనుక పేచీ పెడుతుంటే దాన్ని చూపించామంటే ఇంక జీవితంలో పేచీ ఎక్కడుంది, గోచి ఊడి పారిపోతారు. అంత భయంకరంగా ఉంది. శరీర జసమావిష్ట రాక్షసి వాక్యం అబ్రవీత్. దానికి లోపల మన్మథ వికారం కలిగింది. రాముడు చూడగానే ఇన్ని వేల సంవత్సరాల తర్వాత రాముడు లాంటి కుర్రవాణ్ణి చూడగానే ఆవిడకి ఎక్కడ లేని కామం పుట్టుకొచ్చింది. అందుకని పరుగు పరుగును వచ్చి, ఓ సుందరాకార, ఓ సుకుమార, ఎక్కడి నుంచి వచ్చావు? జటాజూటాలు ధరించినా నీ ముఖంలో అందమే కనపడుతోంది. కొంతమందికి జుట్టున్న అందం, లేకపోయినా అందం, గుండు చేసిన అందం, పండులో ఉన్న అందం, బట్ట కట్టిన అందం, బట్ట కట్టకపోయినా అందం, అలా నీవు ఏ కోణంలో చూసినా సుందరాకారుడివిగా కనపడుతున్నావు. జటాధారివై తపస్సు చేసుకుంటున్న తపస్సులా కనపడుతున్నావు. కానీ పక్కన భార్య ఉంది, ధనుర్బాణాలు ఉన్నాయి. ఇదేదో వెరైటీ తపస్సు. ఇది ధనుస్సు పుచ్చుకొని బాణాలు పెట్టుకుని భార్యను పక్కన పెట్టుకుని తపస్సు చేసేవాళ్ళని నేను ఎప్పుడూ చూడలేదు. అవన్నీ పక్కన పెట్టు, అసలు ఇక్కడికి ఎందుకు వచ్చేవి అడవిలోకి, దాపరికం లేకుండా చెబుతావా అనగా, రాముడు దానికేముందమ్మా, అసలు సాధారణంగా నేను సత్యవచనుణ్ణి, నీ దగ్గర సత్యం ఎందుకు చెబుతాను అన్నాడు ఆయన. రాముడు ఎప్పుడు సత్యం తప్ప అసత్యం పలకడు. అందున స్త్రీల దగ్గర అసలు అసత్యం ఆడ్డాయన, అందుకని ఉన్న విషయమే చెబుతున్నాను, నువ్వు అడిగావు కాబట్టి. దశరథుడని ఒక మహారాజు ఉన్నాడు, మహావీరుడు, ఇంద్రుడి వలె పరాక్రమశాలి. ఆయనకి నేను పెద్ద కొడుకుని, నన్ను శ్రీరాముడు అని జగత్తు పిలుస్తూ ఉంటుంది. ఆయన ఇప్పుడు నా పేరు శ్రీరాముడు అలా, ప్రజలు నన్ను రాముడు అంటారు అన్నాడు ఆయన. కొంతమంది మహాత్ములు ఎప్పుడు తమ పేరుని ప్రకటించుకోరు, నన్ను ఇలా రాముడు అంటారు అలా, రాముడని జగత్తు అంటారు, నా పేరు రాముడు అనలేదు ఆయన. ఇతడు నా తమ్ముడు లక్ష్మణుడు, ఈమె నా భార్య. మా తండ్రి గారు మా పినతల్లి అడవికి పంపితే ఇక్కడికి వచ్చాం, తండ్రి గారి ఆజ్ఞని పరిపాలిస్తున్నాం. ఇంతకీ నువ్వెవరు, నీ భర్త ఎవరు, నీ రూపం వికృతంగా ఉంది కనుక నువ్వు రాక్షస స్త్రీ అని తెలుస్తుంది. నీ రూపమును బట్టి, నీ మాటల్ని బట్టి, నీ భేకరాకారాన్ని బట్టి నువ్వు రాక్షస స్త్రీ అని తెలుస్తున్నది అనగా, ఇప్పుడు చెబుతున్నావు నా పేరు సర్పణక, రాక్షస ప్రభు అయిన రావణుడు నా పెద్దన్నగారు, మేము ముగ్గురు అన్నదమ్ములం. ఆ ముగ్గురు అన్నదమ్ములో పెద్దవాడు రావణుడు, రెండోవాడు కుంభకర్ణుడు. రావణుడు మహాపరాక్రమవంతుడు, నువ్వు కూడా అతని గురించి వినే ఉంటావు. ఆ మాట కూడా అంది వాడి, నువ్వు వినే ఉంటావు ఎంతో కొంత. అతడికి పరస్త్రీలు అంటే చాలా ఇష్టం. ఎప్పుడు సొంత పెళ్ళం కంటే పక్కవాడి భార్య అంటేనే వాడికి వ్యామోహం, అది వాడి బుద్ధి. ఇంకా మా రెండో సోదరుడు ఉన్నాడు కుంభకర్ణుడు, అమ్మో అతని కళేబరం చాలా పెద్దది. అతన్ని దిల్సుఖ్ నగర్లో పడుకోబెడితే సూర్యాపేట దాకా వాడి కళేబరం ఉంటుంది. పాదాలు సూర్యాపేట దగ్గర, తలకాయ దిల్సుఖ్ నగర్ దగ్గర ఉంటుందన్నమాట. వాడికి అంత ఆహారం కూడా ఇష్టం. వాడు కూడా కాముకుడు, ఆహార వాంఛ కలిగిన వాడు. ఇంకా ఆఖరి వాడు ఉన్నాడు విభీషణుడు. ఆయనకు ఉన్న పెద్ద గొడవ ఏమిటంటే, మా తండ్రి అయిన విశ్రవసుని యొక్క లక్షణాలు వచ్చాయి. ధర్మాత్ముడు ఆయన, అస్సలు రాక్షసపు బుద్ధులే లేవు. విభీషణస్తు ధర్మాత్మ నతు రాక్షస చేష్టిత, మాట వరసకు కూడా రాక్షసుల యొక్క చేష్టలు లేవు. అన్ని ధర్మ లక్షణాలే అతని దగ్గర. అతడు ధర్మాత్ముడు. వాళ్ళందరి తర్వాత నేను పుట్టాను. నేను వాళ్ళకి చిట్టి చెల్లెల్ని. ఇది దీన్ని చూస్తే చిట్టి చెల్లెలు అంటే ఉంటే సినిమా తీయచ్చు అనమాట. నేను మంచి అందగత్తెని, వాళ్ళందరికీ గారాల చెల్లెల్ని. నా పేరు సుర్పణక. నేను ఈ జనస్థానంలో చాలా కాలం నుంచి ఉంటున్నాను. నువ్వు వినే ఉంటావు కరదూషణులని ఇద్దరు రాక్షసులు, వాళ్ళు రణరంగంలో తిరుగులేని వారు, వారు కూడా నా సోదరులే. వారందరితో పాటు ఇక్కడికి అడుగు పెట్టాను నేను. అయినా వాళ్లతో సంబంధం లేకుండా నేను మాత్రం స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాను. నాకు కామరూపం ఉన్నది, అంటే ఏ రూపం కావాలంటే ఆ రూపం ధరిస్తాను. ఇలా రాక్షస స్త్రీగాను ఉంటాను, చక్కగా అందంగా మానవ స్త్రీగా కూడా మారగలను. అలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడైనా అందగాడు దొరుకుతారేమో, వాళ్ళని పట్టుకుందామని వచ్చాను. కామ పరవశురాలని ఆ సమయంలో నువ్వు కనపడ్డావు. నీ ఇలాంటి సుందరాకారుణ్ణి చూచాక ఎంతటి స్త్రీకైనా కామం కలగకుండా ఎలా ఉంటుంది? ఇక నీ పక్కన ఉన్నావిడ నీ భార్యలో ఉందన్నావు కదా, నేనేమో నీ భార్యేమో అనుకున్నాను, నువ్వు నీ భార్య అనే చెబుతున్నావు. ఆవిడతోటి నీకు కాపురం అసలు ఎలా సాగుతోంది? ఎందుకంటే దాని అవయవాలన్నీ ఎగుడు దిగుడులుగా ఉన్నాయి, తిన్నగా లేవు. నడుం చూస్తే వంగిపోయింది, ఏ సీత నడు వంగిపోయిందిట. ఈవిడ దృష్టిలో అలా కనపడుతుంది అన్నమాట. ఏమంటే మనకి ఇష్టమైతే అవతలవాడు ఎలా ఉన్నా అందంగా ఉంటాడు. మనకు అవతలవాడి మీద కోపం వస్తే, ఇప్పుడు మీలో ఎవరికైనా నా మీద కోపం వస్తే ఇంత అందంగా ఉన్న నేను కూడా మీకు వికృతంగా కనపడచ్చు. ఏం చూసే దృష్టిని బట్టి ఇష్టాన్ని బట్టి ఉంటుందన్నమాట. అందుకని ఆవిడ ఎగుడు దిగుడు ఆకారం కలిగి ఉంది, నడుము వంగిపోయి ఉంది, అస్సలు అందం లేదు. అటువంటి ఆవిడ నీకు భారీగా తగునా తగదు. ఇప్పుడు నన్ను చూడు, అబ్బాబ్బా ఈ పొట్ట చూడు, పొట్టందం చూడు. వెనకడికి ఒక పాట ఉండేది, పొట్ట చూడు పొట్టందం చూడు మగడా నే మునిగిపట్టి వెళ్ళనే లేదా కొప్పు చూడు కొప్పు అందం చూడని, అలాగా నన్ను చూడు నా సౌందర్యం చూడు. కాబట్టి నేను నీకు తగిన దానిని, అది నీకు తగదు. నా మాట విని, నువ్వు అంటే ఈ క్షణంలోనే నీకు ఆ ఇద్దరి పేడ తొలగించేస్తాను, నీ భార్యని గుటుక్కుని మింగేస్తాను, నోట్లో వేసుకుని కరకరకరక నవ్వులేస్తాను, యాపిల్ పళ్ళు వేరుశనగ గుళ్ళు తిన్నట్టుగా తింటాను, నీ తమ్ముడిని నీ భార్యని ఇద్దరిని భక్షిస్తాను, ఆ తర్వాత నువ్వు ఒంటరిగా మిగులుతావు, నేను ఒంటరిగా ఉంటాను, మన ఇద్దరం స్వేచ్ఛగా ఈ దండకారణ్యంలో సుఖంగా తిరగచ్చు అనగానే రాముడు ఎప్పుడూ గంభీరంగా ఉండడు, అప్పుడప్పుడు ఆయనకు కూడా కాస్త హాస్యం అంటే ఇష్టం. ఎప్పుడు ఇలా బిగుసుకుపోయి కూర్చుంటే అది ఆరోగ్యం కాదట. అందుకని రాముడు కూడా సుకుమారమైన హాస్యం ఇష్టపడతాడు. ఆయన చిరునవ్వు నవ్వుతూ, సూర్పణక నీ మాటలు బాగానే ఉన్నాయి, అయినప్పటికీ నేను వివాహితుణ్ణి, పెళ్లి చేసుకున్నాను, పక్కన భార్య ఉంది. నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, సవతి పోరు వస్తుంది, పెళ్ళం ఉండగా ఇంకొక ఆవిడ్ని పెళ్లి చేసుకుంటే ఈ భార్యకి ఆ భార్యకు కూడా న్యాయం చేయలేము, కాబట్టి ఈ పెళ్ళి మన ఇద్దరికీ శోభ కాదు. ఈ తమ్ముడు ఉన్నాడు చూసావు, నా తమ్ముడు నాకంటే ఇంకొంచెం అందంగా ఉంటాడు చూసావు, నేను నల్లగా ఉంటాను, ఆయన ఎర్రగా బంగారపు రంగులో ఉంటాడు. అతడు భార్యని ఇంట్లో విడిచిపెట్టి వచ్చాడు, ఒంటరిగా ఉన్నాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఆయన ఒంటరిగా ఉన్నాడు, కాబట్టి మీ ఇద్దరు జంటగా ఉంటే బాగుంటుంది. నా మాట విని, భార్య ఉన్న నన్ను విడిచిపెట్టి భార్య లేని మా సోదరుణ్ణి పట్టుకో అనగానే ఇదేదో బాగుంది అనుకుంది ఈవిడ. ఈవిడికి ఎవడో ఒకడు దొరికితే చాలు, అంతేగాని అక్కడ రాముడే లక్ష్మణుడు అక్కర్లా. నిజంగా ఆవిడికి రాముడే ఇష్టమైతే ఈయన చెప్పగానే లక్ష్మణుడికే చెడుతుందటండి. మరి వెంటనే అటు తిరిగింది, వెళ్ళి ఏమయ్యో మీ అన్నగారు చెప్పిన మాటలు విన్నావుగా, నువ్వు ఇంకా బాగున్నట్టుగా అనిపిస్తున్నావు, అద్భుతాకారుడవైన నీకు పరమసుందరినైన నేను సరిపోతాను, మన ఇద్దరం చెట్టా పట్టాలు వేసుకుని వెళ్ళిపోదామా అంది. ఇప్పుడు లక్ష్మణుడు ఈయన మళ్ళీ కొంటిగా సహజమైన కోపం విడిచిపెట్టి చిరునవ్వు నవ్వుతూ ఇలా అన్నాడు, సుందరి నాకు ఒక నియమం ఉంది. ఏమిటది? అన్నగారికి నేను సేవ చెయ్యాలి, దాసుణ్ణి అయి ఉండాలి అని నా నియమం. అంటే మా అన్నగారికి నేను ఒక చాకిరీ చేసే సేవకుణ్ణి, దాసుణ్ణి, కింకరుణ్ణి. కింకరుడు ఏం చేస్తాడు? పొద్దుటే అన్నగారికి కాళ్ళు నొక్కుతాడు, నీళ్లు తెచ్చి పెడతాడు, పువ్వులు తెచ్చి పెడతాడు, అవి తెచ్చి పెడతాడు, ఇవి తెచ్చి పెడతాడు. అన్నగారికి వదిలిగారికి మొత్తం మీద నేను ఒక బానిసను అనుకో. ఇప్పుడు నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను కూడా నీ మెళ్ళలో తాళి కట్టాననుకో, నువ్వు కూడా కట్టు బానిస అవుతావు, నేను నీతో ఏం సుఖపడలేను. మన ఇద్దరం కలిసి రోజు ప్రొద్దుటే లేచి గోదాట్లో స్నానం చేసి వాళ్ళకి నీళ్లు పట్టుకొచ్చి వాళ్ళకి పువ్వులు తీసుకొచ్చి వాళ్ళ ఆశ్రమం తుడిచిపెట్టి వాళ్ళకి ఏమో జంక చర్మాలు పరిచి గొడ్డు చాకరీ చేయాలి. చాకరీ కోసం పెళ్లి చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవరైనా పెళ్లి తిరిగి చేసుకుంటారు, కామం కోసం చేసుకుంటారు. నీకు కామసుఖాలు నాతో తీరవు, మన ఇద్దరం కలిసి రోజు పొద్దుటే సలాం అలైకుం అంటూ పాటలు పాడుకోవాలి. ఎందుకు వచ్చింది నా మాట విను, నన్ను పరిత్యజించి అక్కడికి ఆయన దగ్గరికే వెళ్ళు. ఎందుకంటే మా అన్నయ్య గారి భార్య ఉంది, ఆవిడ ఏనాం విరూపాం అసతీం కరాళాం నిర్ణతోదరీం. ఇందాక నువ్వే చెప్పావుగా అదే మాటలు ఇప్పుడు చెప్తున్నావు మీరు. ఇందాక శూర్పణక ఏ మాట ఉందో ఆ మాటనే ఇప్పుడు లక్ష్మణుడు అంటున్నాడు. ఈవిడ కరాళ భయంకరాకారురాలు, విరూప అందంగా లేదు, అసతి పవిత్రురాలు కాదు, పైగా పొట్ట కూడా సరిగ్గా లేదు, బాగా బక్క చిక్కిపోయి ఉంది. అటువంటి ఈవిడిని విడిచిపెట్టి మా అన్నయ్య నిన్ను స్వీకరిస్తాడు వెళ్ళన్నాడు. ఈ ఎంత అందమైన శ్లోకం అండి ఇది. పైకి అర్థం ఏమిటి? విరూపం విరూపురాలు, అసతీం పతివ్రత కాదు, కరాళం భయంకరురాలు, ఆ తర్వాత నిర్ణతోదరీం సన్నగా బక్క చిక్కిపోయిన నడుము కలిగింది, పొట్టలేదు బొత్తిగా, భార్యాం వృద్ధం ముసలిది అన్నాడు లక్ష్మణుడు. లక్ష్మణుడు సీతను అలా అనగలడా? ఒకవేళ ఆవిడ అందరుకోండి, ఆ మాటలే మళ్ళీ అనగలడా? అటువంటి సీతను విడిచిపెట్టి రాముడిని స్వీకరిస్తాడు అని లక్ష్మణుడు తన నోటితో తిట్టగలడా? అందుకే వాల్మీకి ఇక్కడ చమత్కారం చేశారు. ఏమిటి అందులో? విరూపం, వి అంటే విశిష్టమైన అని ఒక అర్థం. విశిష్టమైన రూపము కలిగింది ఈ ప్రపంచంలో, ఇంత గొప్ప రూపం ఇంకెక్కడా లేదు. అసతీం, ఇంతకంటే గొప్ప పతివ్రత లేదని అర్థం అనమాట. పైకేమో ఆవిడ తిట్టిన తిట్లే మళ్ళీ ఈయనవాడి సీతని నిందించినట్టుగా పలుకుతున్నాడు. లోపల అపూర్వమైనటువంటి స్తోత్రం ఉంది. ఇంతకంటే గొప్ప సుందరి లేదు, ఇంతకంటే గొప్ప పతివ్రత లేదు, ఇంతకంటే తిన్నమైన అవయవాలు కలిగింది లేదు. కరాళ అంటే ఏ ఎగుడు దిగుడు లేకుండా శరీరం ఎలా ఉండాలో అలా ఉన్నది. గోని నడ్డి వంగిపోవడాలు, లేకపోతే చేతులు పొట్టిగా ఉండడాలు, ముక్కు ఏమో బాగా ఎక్కువ రావడం లేదా చప్పిడైపోవడం, ఇలాంటివేం లేవు. అటువంటి పరమ సౌందర్యవతి నిర్ణతోదరి అంటే సన్నని నడుము కలిగింది. పొట్టలేదు అంటే అక్కడ అర్థం ఏంటంటే అసలు పొట్ట లేకుండా మనిషి పుట్టాడని కాదు. కొంతమందికి ఏమవుతుందంటే కడుపు ఉబ్బిపోతుంది పాపం, గ్యాస్ ట్రబుల్ వల్ల, తిండి ఎక్కువయ్యో, ఎక్సర్సైజ్ లేకో, కానీ ఆవిడకి నడుము ఎప్పుడూ చక్కగా సులాగ్గా ఉంటుంది అనమాట, సన్నగా ఉంటుంది. అటువంటి ఆవిడ ఈవిడ. వృద్ధ అంటే జ్ఞానం బాగా పెరిగినది. వృద్ధురాలు అంటే ముసలావిడని ఒక అర్థం, జ్ఞానం బాగా పెరిగిన వాళ్ళని వృద్ధులు అంటారు. కాబట్టి వయస్సుతో సంబంధం లేకుండా 12 ఏళ్ల కుర్రాడైనా బాగా చదువుకున్నవాడైతే, సంస్కారం కలిగిన వాడైతే, ధర్మం ప్రకారం నడుచుకుంటే వాడిని వృద్ధుడని అంటారు. అందుకనే సుకుడు వృద్ధుడు, జ్ఞాన వృద్ధుడు అన్నమాట. ఇంత రెండవ అర్థం వచ్చేలాగా లక్ష్మణుడు మాట్లాడాడు. అప్పుడు ఆవిడకి అది అర్థం కాల, ఈ పరిహాసం అర్థం చేసుకోలేదు. మళ్ళీ వచ్చింది, ఇదిగో రామ, మా లక్ష్మణుడు చెప్పింది నిజమే, అతను పెళ్లి చేసుకుంటే నేను కట్టుబానిసిన అవుతాను, దానివల్ల లాభం ఏముంది? ఎందుకు వచ్చింది ఈ దౌర్భాగ్యాలు నాకు వదిలి? ఇది ముసల్ది, జ్ఞానం లేనిది, అందంగా లేదు, పొట్ట బొత్తిగా అస్సలు లేదు, ఇటువంటి మనుష్య స్త్రీని కరకరకర నవిలి తినేస్తాను, ఆ తర్వాత నాకు సవతి పోరు ఉండదు, నువ్వు ఇందాక సవతి పోరు అన్నావు, ఇప్పుడు ఆ సవతి పోరు లేకుండా చేస్తాను, ఏమంటావు అని అమాంతంగా సీత దగ్గరికి మింగడానికి వెళ్ళింది. అప్పటిదాకా ఉపేక్షించిన రాముడు ఏమన్నాడు, లక్ష్మణ ఈ దుష్టులతోటి వేళాకోవడం ఆడకూడదు, పాపాత్ములు ఉంటారు, నీచులు, ఇటువంటి వాళ్ళతో హాస్యం ఏమిటి? ఇది కాముకురాలు, కాముకులకు కొన్ని అవయవాలు పోతే విరూపులు అవుతారు, అవయవాలు తొలగించాలి. సీతను మింగడానికి వస్తూ పరపురుషుడి మీద వ్యామోహంతో వస్తున్న ఈ దుర్మార్గురాల్ని ఈ ఉన్న రూపం పోయేలా చేయి. సహజంగా శాస్త్రం ఏం చెబుతుందంటే ముక్కు చెవులు ఈ రెండూట కామమునకు చిహ్నములు. ఒకసారి ముక్కు పూర్తిగా పోయిన మనిషి మన ఎదురుగుండా నిలబడితే వాడు ఎంత గొప్పవాడైనా పెళ్లి కొడుకు అంటే ఒప్పుకుంటావా? ఓ పెళ్లి కొడుకు ముక్కు లేకుండా మొత్తం ఇదంతా కోసి పారేసాం, తీసేసాం, ప్లాస్టిక్ ముక్కు కూడా పెట్టలేదు, పెట్టకుండా వాడు ఇక్కడికి వచ్చి కూర్చుని నేను పెళ్లి కొడుకునండి అంటే ఒక్క పెళ్లి కూతురు వరిస్తుందా? అంటే పూర్వజంలో సుకృతి ఉంటే అది పక్కన పెట్టండి. కొంతమంది ఎవరినైనా వరిస్తారు, అది అదొక అదృష్టం, వాళ్ళ అదృష్టం పక్కన పెడితే. అలాగే రెండు చెవులు కోసి పారేసి డొప్పలు తీసేసి ఆ వ్యక్తిని పట్టుకొచ్చి ఈయనేనండి పెళ్లి కొడుకు అంటే మ్యాట్రిమోనియల్ కేసు అడుగు పెట్టడు. స్త్రీ అయినా పురుషుడైనా ముక్కు చెవులు చక్కగా ఎదురుగుండా కనపడుతూ ఉంటే అప్పుడు ఆ వ్యక్తికి పెళ్లి చేసుకోవడానికి ఏదో చెవులు ముక్కు ఉంటే అమ్మాయి వెంటబడుతుంది, లేదా అమ్మాయికి కాస్త ముక్కు చెవులు కనపడితే అబ్బాయి పెళ్లి చేసుకుంటానంటాడు. ఈ రెండూ లేకుండా అక్కడ పెడితే ఎంత గొప్ప అమ్మాయి అయినా వివాహం చేసుకోవడానికి ఇష్టపడదు, లేక ఎంత గొప్ప పురుషుడైనా స్త్రీని వెంటపడి వేధించి వివాహం చేసుకోడు. అందుకనే ఈవిడిని విరూపురాలను చెయ్యి అన్నాడు ఆయన, అంటే చెప్పకుండానే ముక్కు చెవులు తీసేయి అన్నాడు. వెంటనే లక్ష్మణుడు రాముడి దగ్గరే ఉన్న కత్తి తీశాడు, రాముడి పక్కనే ఉందట పెద్ద కత్తి, ఆ కత్తి బర్రును వరలోంచి లాగి పూర్తిగా మొదలంటా ముక్కు కోసి పారవేశాడు, ఆ తర్వాత చెవులు కోసేశాడు. ఎంతో పూర్వం ఈ రాక్షసి ఎంతోమంది ముక్కులతో చెవులతో బజ్జీలు వేసుకుంది. మనం ఏవో పొటాటో బజ్జీలు వేసుకున్నట్టుగా, అవి ఏంటంటారు, టమాటా బజ్జీలు వేసుకున్నట్టుగా, మిరపకాయ బజ్జీలు వేసుకున్నట్టుగా, బంగాళాదుంప చిప్స్ వేసుకున్నట్టుగా ఈ చెవులతోటి ముక్కులతోటి బజ్జీలు వేసుకు తింది అది. ఇప్పుడు దాని ముక్కు దాని చెవులే, దాని చెవులు చేతిలో కోసిపెట్టి ఇప్పుడు బజ్జీ వేసుకు తినిపో అన్నాడు. ట్యాంక్ బట్టి దగ్గర మంచి ఆయిల్ ట్యాంకర్ ఒకటి చూసుకుని నూనె బాగా మరగబెట్టుకుని అందులో నీ చెవులు నీ ముక్కే వేయించుకుని తినిపో అన్నాడు. పూర్తిగా ఈ ముక్కు చెవి తెగిపోగానే బడబడబడ రక్తం వచ్చి ఆ నల్లని శూర్పణఖ శరీరం ఎర్రని రక్తంతో నిండిపోయింది. ఒక్క దెబ్బకది బాబో అని అరిచింది, హడిలిపోయింది, మాట్లాడేటప్పుడు ముక్కు చెవులు కోస్తే అది మామూలు వేదన. అది చేతులు పైకెత్తి అరుచుకుంటూ పరుగు పరుగున నెత్తి మీద మధ్యలో మొత్తుకుంటూ దబా 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 నెత్తి మొత్తుకుంటూ రక్షించండి రక్షించండి అంటూ జనస్థానంలో దండకారణ్యంలో ఖరదోషణులు ఉన్న స్థానానికి వచ్చింది. ఆ ప్రాంతంలో 14,000 మంది రాక్షసులు ఉన్నారు. ఈ రాక్షసులందరికీ నాయకుడు కరుడు. వాడికి సాయం చేస్తూ ఉంటాడు దోషడుడనే సేనాధిపతి. వీళ్ళకి ఇంకోడు ఉన్నాడు సాయకుడు త్రిశూలుడు. వాడికి 3 తలలు ఉంటాయన్నమాట. అందులో కరుడు దగ్గరకు వచ్చింది, కాళ్ళ దగ్గర పడింది, బాబోయని ఏడవడం మొదలుపెట్టింది. ముక్కు మొత్తం తెగిపోయి నెత్తురోడుతూ, చెవులు మొత్తం ఊడిపోయి నెత్తురోడుతూ ఉన్నటువంటి సోర్పడకని చూడడంతో కరుడు తెల్లబోయి, సోదరి సోదరి ఏమిటి ఆకారం అన్నాడు. ఏం చెప్పను, మీరు అసమర్థులు కాబట్టి నా బతుకులా అయ్యింది అందది. నన్ను తిట్టడం కాదు, అసలు ఏం జరిగిందో చెప్పన్నాడు ఆయన. సోర్పణక, నిజం చెబుతున్నాను, నేను రక్షిస్తాను, నీకు ఈ అపకారం చేసిన వాడిని శిక్షిస్తాను, కాబట్టి ఉన్నదన్నట్టుగా చెప్పు. నువ్వు సామాన్యురాలివా, మహాపరాక్రమవంతురాలివి, ఈ జనస్థానంలో అడ్డు లేకుండా ఎక్కడికైనా తిరగలవు. నువ్వు వెళ్ళావంటే ఋషులు హడిలిపోతారు. ఏ రూపం పడితే ఆ రూపాన్ని ధరించగలిగే శక్తి ఉన్నదానివి నువ్వు. కొన్ని వేల మంది మహర్షులని నోట్లో వేసుకుని నవ్విలేశావు, ఎందరినో చంపి పారవేశావు. అటువంటి నిన్ను, మహాపరాక్రమం కలిగిన దానిని, ఇలా విరూపను చేసిన వాడు ఎవడు? దేవతలో ఎవరైనా ఒక వ్యక్తి వచ్చాడా? దేవజాతి వాడు వచ్చాడా? గంధర్వ జాతి వాడు వచ్చాడా? కిన్నర జాతి వాడు వచ్చాడా? ఈ ప్రపంచంలో నేను నీ సోదరుండని, నిన్ను రక్షిస్తూ ఉంటానని ఇంచుమించుగా అందరూ ఎరుగుదురు. అందువల్ల నీ జోలికి ఒక్కడు కూడా రాడు. ఒకవేళ వచ్చాడంటే బహుశా ఇంద్రుడయ్యి ఉండాలి. ఇంద్రుడి లాంటి వాడు తప్ప మరొకడెవడు నాతో యుద్ధమునకు సంసిద్ధుడు కాడు. అసలు ఒక మాదిరి వాడైతే నీతో యుద్ధం చేయడం మాట పక్కన పెట్టు, నీ ముక్కు చెవుల జోలికి రాగలడా? రాలేడు. నీకు ఈ తీరని వ్యధ కలిగించిన దుర్మార్గుడు ఎవడో చెప్పు, వాడి సంగతి ఏమిటో చూస్తానన్నాడు. ముందు కొంచెం ముక్కు చెవులు తుడుచుకో, ఒత్తుకో, ఏదైనా మందు వేసుకో, రక్తం తగ్గించుకో, అప్పుడు చెప్పు. ఎందుకంటే ముక్కులు లేనప్పుడు మాట తేడాగా ఉంటుందండి. అది కావాలంటే మీకే చూడండి, ముక్కులు నా మూసుకుని మాట్లాడితే ఎలా ఉంటుంది? ముక్కు మొత్తం కోసేసిన తర్వాత ఎలా మాట్లాడాలో ఇప్పుడు కోసుకోకండి, లేని పని కూడా. కోసేసుకున్నవాడికి తెలుస్తుంది, మొత్తం ముక్కంతా పోయిన తర్వాత మాట్లాడితే ఆ ముక్కు ఇంకో కొంకమని వస్తుంది అన్నమాట. అందుకని కొంచెం తుడుచుకుని మాట్లాడమనగా అప్పుడు అది పాపం నత్తుకుంటూ నత్తుకుంటూ ఇలా అన్నది, సోదరా ఏం చెప్పను, నా కర్మ కాలిపోయింది. ఈ దండకారణ్యంలోకి ఇద్దరు యువకులు వచ్చారు. ఆ యువకుల పక్కన ఒక సుందరి కూడా ఉంది. అబ్బా, కుర్రవాళ్ళు ఉన్నారు, పరమసుందరులు, మహాపరాక్రమం కలిగిన వాళ్ళు. వాళ్ళ దగ్గర ధనుర్బాణాలు ఉన్నాయి, మంచి ఖడ్గం ఉంది. అటువంటి వాళ్ళు దిక్కులేని ఒక స్త్రీని శిక్షించినట్టుగా నన్ను శిక్షించారు. ఈ మాట నొక్కి పలికింది. దిక్కులేని దాన్ని దండించినట్టుగా దండించారు. అనగా నీలాంటి వీరుడు నన్ను కాపాడుతూ ఉంటే కూడా వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, నిన్ను చులకన చేసి నన్ను శిక్షించారు అని వాడిని రెచ్చగొడుతూ, మీ పరాక్రమం కూడా పరాక్రమమేనా? నిజంగా మీకు వీరత్వం ఉందా? వీరత్వం ఉంటే నీ చెల్లెల్ని, నీలాంటి వాడు ఎంతో ప్రేమగా చూసుకుంటున్నటువంటి దానిని ఒక దుర్మార్గుడు ముక్కు చెవులు కోసి శిక్షిస్తే వాళ్ళని మీరు శిక్షించకుండా ఉంటారా, భక్షించకుండా ఉంటారా? సోదరా, అయ్యిందేదో అయ్యింది. అందులో రాముడు అనేవాడు పరమ పరాక్రమవంతుడు. వాడికి ఏమాత్రం తీసిపోనివాడు వాడి తమ్ముడు లక్ష్మణుడు. వాడు సోదరుడి ఆజ్ఞ విని కత్తితో నా ముక్కులు చెవులు తెక్కోశాడు. వాళ్ళ పక్కన పరమసుందరి అని ఒక స్త్రీ కూడా ఉంది. ఇప్పుడు నేను ఆ ముగ్గురిని తినేయాలనుకుంటున్నాను, నువ్వు ఎవరో ఒకళ్ళని పంపించు, లేదా నువ్వే స్వయంగా రా, వాళ్ళని చీల్చి చెండాడాలి నువ్వు. వాళ్ళ శరీరములు తెగిపోయి అందులోంచి నెత్తురు నొరగలు గొక్కుకుంటూ బయటికి రావాలి. ఆ నెత్తురు మొత్తం నేను డ్రింక్స్ తాగినట్టుగా తాగేస్తాను. వాటర్ బాటిల్లో వాటర్ కూడా అలా తాగలేరు, అలా గడగడ తాగుతాను. వాళ్ళ నెత్తురు మొత్తం తాగాలి, వాళ్ళ శరీర మాంసఖండాలన్నీ చీల్చి చెండాడి భక్షించాలి అనగానే వెంటనే కరుడు మహావీరుల్ని చూపించాడు. తన పక్కనున్నటువంటి శస్త్రాస్త్రాలు ధరించిన రాక్షసుల కేసు చూశాడు. వీరులారా, విన్నారు కదా మీరు, ఈ సోర్పణక నా సోదరి, దీనిని ఇంతలా హింసించిన వాళ్ళని మీరు తక్షణం చంపాలి. ఆ ముగ్గురి మాంసం నా సోదరికి కానుకగా ఇవ్వండి అని 14 రాక్షసుల్ని ప్రమాణించాడు. ఈ 14 మహావీరులు అండి. ఇంచుమించుగా కరుడు ఎంతటి పరాక్రమవంతుడో వీళ్ళు కూడా అంతటి పరాక్రమవంతులే. మహాకాయులు వాళ్ళు, నల్ల తెల్లగా ఉంటారు వాళ్ళు. వాళ్ళ జుట్టు తల వెండ్రుకలు ఈతాకుల వలె ఉంటాయట. ఈతాకులను చూసారుగా మీకు, కత్తుల్లా పొడవుగా పైకిలా ఉంటాయి. వాళ్ళ తల వెంట్రుకలు ఒక్కొక్క వెంట్రుక ఒక్కొక్క ఈతాకులో ఉంటుందన్నమాట. ముళ్ళపంది ముళ్ళల్లో ఉన్నాయన్నమాట. అటువంటి జుట్టుతో ఈ భేకరాకారులు 14 మంది వీరులు బయలుదేరారు రాముడున్న చోటికి. ముందేమో శూర్పణఖ ఈ ముక్కు రక్తం ఇలా ఓడుతున్న రక్తం తుడుచుకుంటూ చెవుల్ని సర్దుకుంటూ ఏడ్చుకుంటూ గుండెలు బాదుకుంటూ బాబోయ్ నొప్పి బాబోయ్ వంట అనుకుంటూ బయలుదేరింది. అది దారి చూపిస్తూ ఉండగా ఈ 14 మంది వెనకే బయలుదేరారు. చెప్పాక పోయే కాలం వచ్చినప్పుడు ఏదో దెబ్బ తగిలింది పారిపోవచ్చుగా, వీళ్ళందరినీ చంపాలి, మహమ్మారి అదో గొప్ప కరోనా అనమాట. అందుకని వీళ్ళందరినీ వెంట పెట్టుకు వచ్చింది. ఈ 14 మందిని చూచాడు వెంటనే రామచంద్రుడు. సౌమిత్రి, నేను అనుకున్నట్టే అయ్యింది, ఈ రాక్షసి ఒంటరిది కాదుగా, దాంతోపాటు దాని తమ్ముళ్ళు వాళ్ళు ఉన్నారని చెప్పింది, దాని సోదరులు ఉన్నారని చెప్పింది, వాళ్ళందరూ వస్తున్నట్టున్నారు ఇప్పుడు, వీళ్ళ సంగతి నేను చూస్తాను. అప్పుడే నువ్వు యుద్ధానికి రావద్దు, ఇంకా నీకు చాలా భవిష్యత్తు ఉంది, చావగొట్టవలసిన వాడు చాలామంది ఉన్నారు, నువ్వు మీ వదిలి గారిని రక్షిస్తూ ఇక్కడే ఒక క్షణకాలం ఉండు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 14 మెంబర్స్ వస్తున్నారు, 14 మంది, మనం 14 ఏళ్ళు వనవాసం చేస్తున్నాం, ఏడాదికి ఒకటి చొప్పున వస్తున్నట్టుగా ఉన్నారు వీళ్ళు, ఈ 14 మంది సంగతి నేను చూస్తాను అని ఓ పక్కన నిలబెట్టాడు వాళ్ళని. సీతాదేవితో పాటు సౌమిత్రి ఓ పక్కకి నిలబడ్డాడు. ఇప్పుడు రాముడు ముందుకొచ్చాడు, రాక్షసులకేసి తిరిగాడు. ఇప్పుడు యుద్ధం చేసేవాడు ఆశ్రమానికి కొంచెం దూరంగా రావాలి, లేకపోతే ఆశ్రమం ఖరాబ్ అయిపోతుంది, అందుకని కొంచెం దూరంగా వచ్చి ఆ దూరం నుంచి వస్తున్న వాళ్ళని నిలవరించి, ఆగండి, ఎవరు మీరు, ఎందుకు ఈ ఆయుధాలు పుచ్చుకొని మా ఆశ్రమం మీదకి దండయాత్రకు వస్తున్నారు, మేము మీకేం అపకారం చేశాం, మేమిద్దరం అన్నదమ్ములం, రామలక్ష్మణులం, నాకు భార్య కూడా ఉన్నది ఇక్కడ, మేము ముగ్గురం తండ్రి ఆజ్ఞని పరిపాలిస్తూ ఏదో వనవాసం చేద్దాం, తపస్సుల వలె నడుచుకుందామని వచ్చాం, మేము తపస్సే చేసుకుంటున్నాం, అన్యాయంగా ఎవరి జోలికి వెళ్ళాం, ఇక్కడ కందమూలాలు తింటున్నాం, నరమాంస భక్షణ చెయ్యం, అటువంటి మా మీదకి దండయాత్రకు ఎందుకు వస్తున్నారు, మీరెవరో నాకు తెలుసు, అయినా అడుగుతున్నాను, మీది హింసా ప్రవృత్తి, మనుష్యుల్ని తినడం మీకు ఇష్టం, జంతు మాంసం కంటే మానవ మాంసం అంటే మీకు బాగా ఇష్టం, ఎంతోమంది ఋషుల్ని మీరు తిన్నారని కూడా నాకు తెలుసు, అయినా ఒక హెచ్చరిక చెయ్యాలి కాబట్టి చేస్తున్నాను, మారు మాట్లాడకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా మీరు బతుకుతారు, కాదు కూడదు అని కయ్యానికి కాలు దువ్వారా మీ అందరినీ యమలోకానికి పంపేస్తాను, యమలోకానికి పాస్పోర్టు వేసా ఈ రెండు నేనే రేయించేస్తాను నా బాణాలతో అనగానే, ఓరి దుర్మార్గుడా, ఎంత మాటన్నో, మేము 14 మంది ఉన్నాం, నువ్వు ఒంటరిగా ఉన్నావు, ఏంటి ఇంతమందితో నువ్వు ఒక్కడ యుద్ధం చేసి చంపగలవా, మహాకాయుడు వీరుడు ఈ శూర్పణఖకి సోదరుడు అయిన కరుడికి నువ్వు కోపం తెప్పించావు, ఇకనే నిన్ను ఉపేక్షించాం, పైకి ఇలా కనపడుతుందా, నువ్వు ఒంటరివాడివి మేము ఇంతమంది అంటే పరమాత్ముడు ఎప్పుడు ఏకో నారాయణ ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, పరమాత్ముడు ఒకడు కాక 10 మంది ఉంటారా అని వాళ్ళు చెప్పకుండానే అన్నారట. వాళ్ళ నోట్ల నుంచి ఉపనిషత్వాక్యం వచ్చింది, భగవంతుణ్ణి తిట్టాలి అనుకుంటే కూడా తిట్టలేరు, తిడితే కూడా అది వాళ్ళకి ఒక స్తోత్రం అవుతుంది. అందుకని నువ్వు ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్న పరబ్రహ్మవి, మేము నీలోంచి వచ్చిన జీవులం, నీ చేతిలో చావడానికి వచ్చాం అని చెప్పకుండా చెప్పారు. నీతో యుద్ధం చేయటమా అన్నారు వాళ్ళు, అంటే యుద్ధం చేయకుండా చంపుతామని వాళ్ళ ఉద్దేశం, కానీ నీతో యుద్ధం చేయక్కర్లేకుండా నువ్వు గట్టిగా ఒక బాణం దెబ్బ కొడితే చస్తామని చెప్పకుండా చెప్పారన్నమాట వాళ్ళు. ఇలా పలుకుతూ వాళ్ళ చేతుల్లో ఉన్న సోలాలు విసిరారు కొందరు. పెద్ద పెద్ద ఇనప గడియలు ఉన్నాయి, ఆ ఇనప గడియని సంస్కృతంలో పరిఘ అంటారన్నమాట. ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎంత ఇనప ముద్ద ఒక పోత పోసి తయారు చేశారు దాన్ని. అదేంటంటే ఇనప గడి ఎలా ఉంటుంది, గుండ్రంగా పైభాగంలో ఒక గదాకారంలో ఉంటుంది, కిందకు వచ్చేసరికి కొంచెం సన్నగా ఉంటుంది, కింద ఇంత ఇనప పిడి ఉంటుంది. ఇప్పుడు మీలో కొంతమంది ఎక్సర్సైజ్ చేసేటటువంటి వ్యాయామశాలకు వెళ్ళి ఉంటారు కదా, అందులో కొన్ని చేత్తో పుచ్చుకుని ఇలా గదలు తిప్పినట్టు తిప్పుతూ ఉంటారు సార్ వాళ్ళు, దాన్ని తిప్పుతూ ఉంటే చేతులకి ఆరోగ్యం బాగా ఉంటుందన్నమాట. ఆ ఇనప గడియ అలా ఉంటుందన్నమాట. దానికి చివర మాత్రం ముళ్ళు కూడా పెడతారు, దానికి సంస్కృతంలో పరీఘ అని పేరు. మొత్తం మీద ఒక ఇనప గడి అది. ఆ గడియలు విసిరారు కొంతమంది. రాముడు వెంటనే బాణాలతోటి వాళ్ళు వేసిన సోలములు ఖండించాడు, ఈ పరిఘలు ఖండించాడు, వాళ్ళు వేసిన రాళ్ళు ఖండించాడు. వాళ్ళ ఆయుధాలన్నీ తెగిపోగానే వాడు చెట్లు పీకారు, రాళ్ళు విసిరారు, అన్నీ ఖండించాడు. మంచి పిడుగుల్లాంటి 14 బాణాలు కొట్టాడు ఆయన. ఈ బాణములు వాళ్ళ గుండెలను చీల్చుకుని బయటకు వచ్చి నేల మీద పడిపోయాయి. సాధారణంగా ఒక బాణం వేయగానే ఈ బాణం శరీరంలో గుచ్చుకుని ఆగిపోతుంది, కానీ రాముడి బాణం అలా కదట, వాడి గుండెలు చీల్చుకుని బయటకు వచ్చి నేల మీద పడిపోయిందన్నారు. అంటే ఎంత బలంగా ఎంత తీవ్రంగా వేశాడో ఆలోచించండి. అసలు మనం గట్టిగా బాణం వేస్తే అవతలవాడికి తగలదే, మన లక్ష్యం ఎంత గొప్పది. వెనకటి వాడు ఎవడో అన్నట్ట, నేను 4 గుళ్ళు పేల్చానంటే 4 గుళ్ళు కొండకు తగిలేయండి అన్నట్ట, ఎదురుగుండా ఉన్న పాకిస్తాన్ బోర్డర్లో వాళ్ళని కొట్టమంటే. కానీ రామచంద్రుడి బాణం లక్ష్యమును తప్పదు, అది కూడా చీల్చుకుని బయటకు వచ్చి పడిపోయింది. వాళ్ళు ఢామ్ అనే శబ్దంతో మొదలు నరికిన చెట్లు పడిపోయినట్టుగా పడిపోయారు. చెట్లు ఆ మూలం దగ్గర నరికితే కుప్ప కూలిపోతాయి నేల మీదకి, అలా పడిపోయారు వాళ్ళు. వెంటనే ఇది మళ్ళీ సోర్పడక బాబు అయ్యని నెత్తిమోదుకుంటూ ఏడవడం మొదలెట్టింది, ఏడ్చుకుంటూ మళ్ళీ వెళ్ళింది, కరుడి కాళ్ళ మీద పడింది. చెప్పాగా ఇది రాక్షసులందరినీ నాశనానికి పుట్టిందనమాట. సోర్పడక ఒక్కతే పుట్టి లంకానగరాన్ని నాశనం చేసింది. రావణాసురుని నాశనం చేయడానికి వాళ్ళ నాన్నగారు ఇదిగో దీనికి అన్నట్ట లాస్ట్ అండ్ ఫైనల్గా, లేకపోతే వాళ్ళు ఫైనల్ ఎవరు, వాళ్ళు ఫైనల్ ఏం చేయాలంటే ఇంట్లో ఒక దౌర్భాగ్యుడు ఎవడో ఒకడు పుడతాడు, పుట్టి కొంప మొత్తం నాశనం చేస్తాడు. ఇది మళ్ళీ వచ్చి ఏడుస్తూ ఉంటే ఏమిటే చీటికి వాటికి వచ్చి ఏడుస్తావు అన్నాడు కరుడు. సూర్పణఖ ఎందుకు ఇలా నెత్తి మోదుకుంటున్నావు, మన వాళ్ళు 14 మందిని పంపానా, వాళ్ళు మహావీరులు కదా, వాళ్ళు రక్తం పీల్చి పిప్పి చేస్తారు. ఓ మనిషి కనబడితే వాడి మెడ విరిచి మొత్తం రక్తం తాగి ఆ తర్వాత మాంసం అంతా తిని ఎముకలు విడిచిపెడతారు. చెరుకుగెడ కూడా అంతలా ఎవరూ నవ్వలేరు. చెరుకుగెడని గానుగులో వేస్తే ఆ గానుగులు పడగానే అది మెత్తగా పిప్పి అయిపోతుంది, రసం కిందకి దిగుతుంది. అంతలాగా జనులను పీల్చి పిప్పి చేసి వీరుల్ని పంపాను, వాళ్లతో వెళ్ళి ఆ రామలక్ష్మణుల్ని వాళ్ళ భార్యని తినమని నేను పంపితే అక్కడికి వెళ్ళడం మానేసి ఏడ్చుకుంటూ నా దగ్గరకు వచ్చి అన్నయ్యో ఈ అన్నయ్యో అంటావు నిమిషానికోసారి, ఏమైంది, ఏం ముంచుకొచ్చింది, ఎందుకు ఇంత గగ్గోలు పెడుతున్నావు అనగా అప్పుడు అది నెత్తిమొత్తుకొని గగ్గోలు పెట్టక ఏం చేయమంటావు రాక్షసేశ్వర, నువ్వు రాముణ్ణి చంపడానికి నాతో పనికిమాలి వాళ్ళని పంపావు, అసమర్థుల్ని 14 మందిని పంపావు, ఆ 14 మంది రాముడి చేతులు చచ్చిపోయారు. నువ్వు నిజంగా వీరుడివా, వీరుడివైతే నువ్వు యుద్ధానికి రాక వాళ్ళెవరినో పంపుతావా, ఈ జనస్థానంలో ఒక అసమర్థుని నా సోదరుడు రావణుడు పెట్టాడేమో అనిపిస్తోంది నాకు. నీకు నిజంగా ఓపిక ఉంటే రాముడి తీర్థం చేసి రాముడిని చంపగలిగితే అప్పుడు వీరుడివి, లేకపోతే నువ్వు వీరుడివి ఎలా అవుతావు, పనికి మనవాడ తెగ తిట్టేసిందండి కరుణ్ణి. ఇంతకు పూర్వం ఎవరు వాడి జీవితంలో అలా తిట్టుండరనమాట, నువ్వు పనికి మళ్ళినవాడు, నీకు ఓపిక లేదు, నీకు ఓపిక ఉంటే ఈ జనస్థానంలో ఉండు, లేకపోతే నా వల్ల కాదు, ఈ జనస్థానంలో జనుల్ని చంపలేను అని రావణునికి నీకు అధికారాలు అప్పగించేసి హాయిగా అక్కడికి వెళ్ళి సుఖంగా బతుకు అని బాణ పొట్ట కలిగినటువంటి సూర్పణఖ గుండెలు బాదుకుని ఏడుస్తూ ఉంటే వాడు చల్లబోయాడు. కాసేపు సొమ్మసిలిపోయింది కూడా, అది మూర్చిపోయింది. అప్పుడు చివరికి ఓదార్చి లేపి, సోదరి నువ్వు చెప్పింది నిజమేనా, మహావీరుల్ని 1,000 మందిని ఉక్కు చేతులతో నలిపి చంపే అంత శక్తి కలిగిన వాళ్ళని నీతో పంపాను, నేను పంపినవాడు సామాన్యులు కాదు, వాడు ఒక్కొక్కడు 1,000 మందిని చేతులతో నలిపి చంపగలరు, వాళ్ళకి ఆయుధాలు కూడా అక్కర్లా, అటువంటి మహాపరాక్రమవంతుల్ని వీరాధి వీరుల్ని ఒక్క మానవ మాత్రుడు రాముడు చంపాడా, ఇప్పుడు నాకు ఇది ఆశ్చర్యం కలిగిస్తున్నది, ఇది నిజమా కాదా అని అంతలోనే పళ్ళు పటపటలాడుతూ కొరుకుతూ లేచి నిలబడ్డాడు. వాడు పళ్ళు ఇలా కరా 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 నవ్వులుతూ ఉంటే భయంకర శబ్దం వచ్చేది, కోపం వచ్చినప్పుడు పళ్ళు గిటగిటలాడతాయి, ఆ శబ్దం భీకరంగా ఉంటుంది. అందులో వాడు రాక్షసుడేమో, వాడు కూరలు పెద్ద పెద్ద కూరలు కదా, ఆ కూరలన్నీ పెద్ద శబ్దం చేశాయి, రంపపు మిల్లులు శబ్దం వచ్చినట్టుగా. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే ఇలా అరిచి వెంటనే సేనాపతి దూషణ ఎక్కడున్నావు, దా సైన్యాన్ని తీసుకురా, ఈ జనస్థానంలో ఈ దండకారణ్యంలో మన వాళ్ళు 14,000 మంది వీరులు ఉన్నారు, వాళ్ళందరినీ సిద్ధం చేసి తీసుకురా ఎక్కడికి. సారథి నువ్వెక్కడున్నావురా, నా రథం తీసుకురా, నా రథంలో కత్తులు గదలు శూలాలు ముద్గరాలు పట్టిసాలు ధనుస్సులు ఇవన్నీ పెట్టి సిద్ధం చేసి తీసుకురా, నేను కవచం ధరించి రథమెక్కి యుద్ధానికి వెళ్ళాలి. ఇక మహావీరులరా, మీరు కూడా ఆయుధాలు పట్టండి, ఈ 14,000 మంది రాక్షస వీరులంతా ఈ క్షణమే నా వెంట రండి, మనందరం బయలుదేరదాం, రాముడు ఉన్న చోటికి వెడదాం, సీత ఉన్న చోటికి వెడదాం, లక్ష్మణుడు ఉన్న చోటికి వెడదాం, వాళ్ళందరి అంతం చూద్దాం. ఇన్నాళ్ళకి ఈ జనస్థానంలోకి ఒక సాధారణ మానవుడు రావడమే కాక మన సోదరికి ఇంత అపకారం చేస్తాడా? పైగా నేను పంపిన 14 మంది వీరుల్ని చంపుతాడా? ఇది చాలా చిత్రంగా ఉంది అనగానే వెంటనే సారథి ఒక రథం సిద్ధం చేశాడు. భయంకరమైన గుర్రములు పూంచిన రథం అది, అటువంటి రథం సిద్ధం చేశాడు. ఆ రథానికి 8 చక్రాలు ఉంటాయట, పిశాచ ముఖములు కలిగినటువంటి గుర్రములు పూంచారు. ఇక్కడ ఒక విషయం చెప్పాలి, చాలామంది కరశబ్దమునకు గాడిద కాబట్టి వాడికి 1000 గాడిదలు ఉన్నాయి రథానికని రాశారు. నిజానికి ఇక్కడ కరశబ్దమునకు గాడిదని కాదు, 2 విచిత్రమైన జాతులు గుర్రాల నుంచి పుట్టినటువంటి గుర్రాలని కరములు అంటారు. గుర్రముల్లో అరేబియా గుర్రాలు కొన్ని ఉంటాయి, సింధు దేశపు గుర్రములు కొన్ని ఉంటాయి. అందుకే గుర్రమునకు సైంధవము అని పేరు. ఇప్పుడు మనం పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది కానీ ఒకప్పుడు పాకిస్తాన్ భారతదేశంలోదే కదా, స్వాతంత్రం వచ్చాక విడిపోయాం మనం. అంత పూర్వం సింధు దేశం మంది, ఆ సింధు దేశాన్ని పరిపాలించేవాడే జయద్రథుడు, సైంధవుడు అంటే. అక్కడ గుర్రములకు సైంధవములు అని పేరు, మంచి ఎత్తుగా బలంగా ఉంటాయి అన్నమాట ఆ గుర్రాలు. ఈ సింధు దేశపు గుర్రములకు అరేబియా దేశపు గుర్రములకు కలిపి పుట్టినటువంటి గుర్రములను కరములు అంటారు. అవి గిట్టలు బలంగా ఉంటాయి, చక్క 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 నడుస్తాయి, సంకర జాతి గుర్రములు అన్నమాట. అటువంటి గుర్రములను కరాహ అంటారు. అటువంటి గుర్రములు పూంచిన రథం మీద బయలుదేరాట, వాడి వెనకాతల 14,000 మంది రాక్షసులు బయలుదేరారు. వీళ్ళందరూ కవచాలు వేసుకున్నారు, కత్తులు పట్టుకున్నారు, సోలాలు పట్టుకున్నారు, ఏదో రకంగా ఇవాళ విజయం పొందాలనే ఉత్సాహంతో బయలుదేరారు. వీళ్ళకి దారి చూపిస్తూ ముందు నడుస్తూ ఉన్నది శూర్పణఖ. ఈ రాక్షస సైన్యం బయలుదేరిందో లేదో అపశకునాలు మొదలయ్యాయి. ఆకాశంలో గాడిద రంగులో ఉన్న మేఘాలు కనబడ్డాయి. బూడిద రంగులో, గాడిద రంగులో ఉన్న మేఘాలు ఆకాశంలో కనపడ్డాయి అంటే ఇక వెళ్ళే యుద్ధంలో వీళ్ళు వెనక్కి తిరిగి రారు, చస్తారని అర్థం. ఓ పెద్ద గద్ద వచ్చింది. ఆ గద్ద వచ్చి ఈ కరుడు యొక్క జెండా ఉందే ఆ జెండా చుట్టూ తిరిగింది. రథమునకు జెండా కడతారు, పతాకము అంటారు దాన్ని. సాధారణంగా ఇప్పుడు పెద్ద పెద్ద కార్లకు కూడా అలాంటి జెండాలు కట్టుకుంటున్నారు. ఆ రోజుల్లో తప్పనిసరిగా రథం పైన ఓ జెండా ఉండేది. ఆ జెండా చుట్టూ గద్ద తిరిగి జెండా మీద వాలిందంటే ఇక వీడు వెళ్ళిపోయినట్టే. ఇవన్నీ అపశకునాలు. ఆకాశం నుంచి రక్తం వర్షంగా కురిసింది, మేఘాలు లేకుండానే ఉరుములు వచ్చాయి. పట్టపగలే ఆకాశంలో ఒక మొండెం కనపడింది, కబంధం. కాకులు కాయ్ కాయ్ అంటున్నాయి, గొడ్లగోబలు అరుస్తున్నాయి. అది సంధ్యాకాలంలో కనపడిందిట. అది నిజానికి పగటి కాలం. పగటిపూట సూర్యుడు అస్తమిస్తూ ఉంటే ఎలా ఉంటుందో అలాంటి వాతావరణం ఏర్పడింది. క్షతజార్ద్ర సవర్ణాభ సంధ్యాకాలం వినాభభో. సంధ్యాకాలం కాకుండానే ఆకాశం ఎర్రబడిపోయింది. నక్కలు విపరీతంగా అరుస్తున్నాయి, కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి నక్కలు వెళ్ళిపోతున్నాయి. మిణుగురు పురుగులు అటు ఇటు తిరుగుతున్నాయి. మేఘములు అప్పుడప్పుడు దుమ్ము వర్షిస్తున్నాయి. తోకచుక్కలు కనపడుతున్నాయి. కొండలతో కోనలతో ఉన్న అడవి కంపించింది. ఆ సమయంలో కరుడు, దోషణుడు, త్రిశిరుడు ఒకడికేసొకడు చూసుకున్నారు. అప్పుడు మన వాళ్ళందరూ ఈ అపశకునములకు భయపడుతున్నారు అని కనిపెట్టాడు కరాసురుడు. ఇంత అపశకునాలు వస్తూ ఉంటే అందరికీ భయమేగా, రాక్షసులకు కూడా సెంటిమెంట్లు ఎక్కువే. అసలు మనకంటే రాక్షసులకే సెంటిమెంట్లు ఎక్కువ ఉంటాయి. మీరు చూడండి, ఎక్కడన్నా సరే వాడి జీవితంలో దేవుడికి దండం పెట్టకపోయినా రేపు పొద్దున ఎప్పుడన్నా పోటీ చేయడానికి నామినేషన్కి వెళ్ళేటప్పుడు మాత్రం దేవుడికి దండం పెడతాడు. వాడు వస్తప్పుడు ఆన్ చేస్తాం బొమ్మ, ఆ చెయ్యి విరిగితే ఏమిటంటాడు వీడు. మళ్ళీ వీడు రేపు పొద్దున పోటీ చేయాలంటే అష్టోత్తర శతనం పూజ చేయించుకుని గంగలో ములిగెడతాడు వీడు. ఈ మనుషుల యొక్క లక్షణం ఎటువంటిది అనమాట, అవసరార్థం భగవంతుడు వాళ్ళకి, వస్తప్పుడు ఆ దేవుడు కూడా తీసి పక్కనెట్టేస్తాడు. అలాగే వీళ్ళు కూడా కంగారు పడుతూ ఉంటే వెంటనే కరుడు నవ్వుతూ, ఏమిటి వీటికి భయపడుతున్నారా మీరు, బలవంతులం మనం, హేమాహేమీలం మనం, రాక్షసులం మనం, అపశకునాలకే అపశకునాలం మనం. అసలు మనకు అపశకునాలు ఏమిటి? నేను తలుచుకుంటే ఆకాశంలో నక్షత్రాలు రాలగొడతాను, ఇంద్రుడి పళ్ళు నేల మీద ఊడగొడతాను, చంద్రుణ్ణి మార్చివేస్తాను, సూర్యుడి పడగొడతాను, గాలిని స్తంభింపజేస్తాను. ఇంతవరకు నేను ఎన్నో యుద్ధాలు చేశాను, అది మీకు తెలుసు. ఇన్ని యుద్ధములలో నాకు ఎప్పుడైనా అపజయం లభించిందా? అసలు నా నోట పరాజయం అనే మాటే రాదు. నేను యుద్ధానికి వెడితే విజయం తప్ప అపజయం ఉండదు. ఇప్పుడు మీరు మళ్ళీ చూద్దరు కానీ, ఐరావతం ఎక్కి యుద్ధానికి వచ్చిన ఇంద్రుణ్ణి తలకిందులు చేస్తాను, మొసలి మీద ఎక్కి యుద్ధానికి వచ్చే వరుణదేవుణ్ణి పడగొడతాను, నరవాహనం ఎక్కిన కుబేరుణ్ణి పడగొడతాను. ఈ రామలక్ష్మణులు నాకు లెక్క, మరేం పర్వాలేదు. ఇక్కడ ఒక చిన్న పని చేస్తాను, మీకు అంతగా భయం ఉంటే నేను ముందు పెడతాను. వీడు చెప్పకుండా ఇంకో మాట అన్నాడు అయ్యి, మనం వాళ్ళు పౌలస్త్యులు, మహాత్ములు. పౌలస్త్యులు అంటే ఎవరు? రావణుడు, కుంభకర్ణుడు, విభీషణుడు, మొత్తం మీద ఆ వంశం వాళ్ళు. పులస్త్యుడు అని ఒక ప్రజాపతి ఉన్నాడు, ఆ పులస్త్య ప్రజాపతి యొక్క వంశం వాళ్ళందరూ పౌలస్త్యులు. పులస్త్యుడు కొడుకు విశ్రవసుడు, విశ్రవసుడు కొడుకే రావణుడు. అందుకని ఈ పౌలస్త్యులకు ముందు నేను పెడతాను. అంటే ఏమిటి? వాళ్ళకి రక్షణగా పెడతాను. కానీ చెప్పడంలో అంతరార్థం ఏమిటి? పౌలస్త్యులు చచ్చే ముందు నేను చస్తాను వాళ్ళ కోసం, పౌలస్త్యులకు ముందు నేను పోతాను అన్నాడు వాడు. అంటే నేను పోతున్నానని చెప్పాడు ఆయన. ఇలా పలుకుతూ ఉత్సాహపరిచాడు. అప్పుడు వాళ్ళకు కూడా మంచి ఉత్సాహం వచ్చిందండి. నాయకుడు ఎప్పుడైతే ఏం పర్వాలేదురా మనకి ఈ అపశకునాలు లెక్కలేదన్నారో, అప్పుడు రాక్షసులంతా భయ భయ నరవడం మొదలుపెట్టారు, కోతలు కూశారు, పొంగిపోయారు. పోయే కాలం వచ్చినప్పుడు అలాగే ఉంటారు అట్లండి. ఈ సమయంలో దేవతలు, ఋషులు, గంధర్వులు ఆకాశంలో చేరి ఇప్పుడు ఒక మహాయుద్ధం జరగబోతున్నది, ఆ యుద్ధం చూద్దాం అనుకున్నారు. ఈ దండకారణ్యంలో ప్రస్తుతం కరదూషణాదులు శూర్పణఖ ఉన్న స్థలమును జనస్థానం అంటారు. అక్కడ రాక్షస జనం ఉండడం వల్ల, ఇంకొక ఋషులనే జనులు లేకుండా పోవడం వల్ల అది జనస్థానం అయ్యింది. ఈ స్థానంలో ఉన్న ఈ రాక్షసులు మహానుభావులైన ఋషుల్ని కూడా చంపారు, ఎందరిలో వీరుల్ని చంపారు. ఇక్కడికి మానవ మాత్రుడు ఎవడూ రాడు. ఇటువంటి చోటికి నాటికి రాముడు వచ్చాడు, ఆ రాముడితో యుద్ధానికి వీళ్ళు వెడుతున్నారు. ఈ యుద్ధం ఎలా జరుగుతుంది? ఈ యుద్ధంలో రాముడు ఎలాగో చంపుతాడు, కానీ తేలిగ్గా చంపుతాడా, కష్టపడి చంపుతాడా? వాళ్ళ కోరిక అది. ఏమిటది? ఋషుల కోరిక, దేవతల కోరిక, గంధర్వుల కోరిక ఏమిటి అంటే, రాముడు వీళ్ళని చంపడం ఖాయమే, కానీ సులభంగా చంపాలి, అది మా కోరిక. ఏదో కష్టపడి ఎక్కువసేపు యుద్ధం చేయకూడదు. ఆ యుద్ధం ఎలా జరుగుతుంది చూద్దాం అనుకుని వాళ్ళంతా మహాత్ములు కనుక, ఆకాశంలో తిరిగే దేవతలు, గంధర్వులు, కిన్నరులు, దివ్య ఋషులు కనుక, వాళ్ళు ఇలా అన్నారట రాముణ్ణి, స్వస్తి గోబ్రాహ్మణేభ్యోస్తు లోకానాం ఏభి సంగతాః జయతాం రాఘవ సంఖ్యే పౌలస్త్యాన్ రజనీచరాన్. సమస్త లోకాలలో ఉన్న గోవులకు శుభముగ్గాక. ఎప్పుడు గోవులకు శుభం కోరుకుంటే యుద్ధం చేసే వీరులకు శుభమవుతుంది. మనం మన మిలిటరీ వాళ్ళకి జయం కలగాలంటే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి విజయం కలగాలని కోరుకుంటే ముందు గోవులకు శుభం కోరుకోవాలి. ఇది మీరు చెయ్యండి. రోజు మీరు గోవులు పూజించండి, గోవులకు శుభం కోరండి.